पूर्णमदपूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। ముప్పై ఒకటవ పేజీ చివరి నాలుగు లైన్లు ఆత్మేత్యేవోపాసీత అత్ర హేతే సర్వమేకం భవంతి సర్వ ఏకం భవంతి తదేతత్ పదనీయమస్య సర్వస్య యదయమాత్మా అనేన హేతత్ సర్వం వేద యథాహ వై పదేనాను విందే దేవం కీర్తిం శ్లోకం విందతే యః ఏవం వేద ఈ ఏడవ మంత్రం నాలుగో బ్రాహ్మణమైనటువంటి పురుష విధ బ్రాహ్మణం చూస్తున్నాం. ఈ ఏడవ మంత్రానికి అవ్యాకృత ఖండిక అని పేరు పెట్టారు ఆనందగిరి. ఆనందగిరి అనే ఆచార్యులు ఉపనిషత్తులకి ఉపవ్యాఖ్యానం రాశారు. శంకరాచార్యుల వారు వ్యాఖ్యానం రాస్తే వారి వ్యాఖ్యానానికి ఇంకా వివరంగా ఆనందగిరి అనే ఆచార్యులు వ్యాఖ్యానం రాశారు. వారు రాసేటప్పుడు ఈ యొక్క మంత్రానికి ఏడవ మంత్రానికి అవ్యాకృత ఖండిక అని పేరిచ్చారు. కారణం ఈ మంత్రంలో మొదట తద్ధేదం తర్హి అవ్యాకృతమాసీత్ అని వచ్చింది. అవ్యాకృతం అవ్యాకృతం అంటే పరమాత్మ ఈ సృష్టికి పూర్వం అవ్యాకృతంగా ఉన్నాడు. అవ్యాకృతంగా ఉన్నటువంటి వ్యక్తం కాకుండా అంటే వ్యాకృతం నామరూపాలలో కనపడకుండా ఉన్నటువంటి స్థితి అవ్యాకృతం అంటే వ్యాకరణం అంటే ఏమిటి వేరే వేరే రూపాలలో కనపడటం వ్యాకరణం అంటారు వ్యాకృతం అంటారు. ఏ రూపాలు కనపడకుండా తానుగా ఉంటే అవ్యాకృతం అంటారు. సో పరమాత్మ అవ్యాకృతంగా ఉన్నాడు. మొదట ఈ సృష్టి చెయ్యాలనుకున్నాడు. మొదట సృష్టి ప్రకరణం చెప్పారు. రెండవ ప్రకరణం ఏం చెప్పారు? అనుప్రవేశ ప్రకరణం చెప్పారు. ప్రకరణం అంటే విషయం టాపిక్. ఆయనే అన్నిట్లో ప్రవేశించాడు అని మనం విన్నాం. ఎలాగైతే బంగారమే అన్ని ఆభరణాలలో ప్రవేశించినట్లుగా కారణం కార్యములన్నింటిలో ఉంటుంది. ఆభరణాలన్నీ కార్యాలు అంటారు. కార్యములనేవి ఆభరణములనేవి వాని యొక్క కారణమైనటువంటి బంగారం నుంచి వేరుగా ఉండదు. అదేవిధంగా ఈ పరమాత్మ ఈ సృష్టికి కారణం. ఆయనే ఇందులో ప్రవేశించాడు, సత్తా స్ఫూర్తినిచ్చాడు, ఉనికి ఎరుకని ఇచ్చి ఈ యొక్క జడ శరీరాన్ని చైతన్యం చేశాడు. సత్తా స్ఫూర్తిని ప్రతిబింబాన్ని ప్రతిబింబ చైతన్యంగా ఆయన చిదాభాసగా ఏర్పడి ఈ అంతఃకరణంలో ఈ జడమైనటువంటి పంచభూత శరీరాన్ని చేతనంగా చేశాడు. ఆ చేతనంగా చేయడం వలన ఈ జడ శరీరానికి జీవాత్మ అని పేరు వచ్చింది. ఆ పరమాత్మ ఎప్పుడైతే ఈ శరీరంలో ప్రతిబింబ చైతన్యంగా లభిస్తున్నాడో ఈ జడ శరీరానికి ఏం పేరు వచ్చేసింది, జీవాత్మ అని పేరు వచ్చింది. ఆయనే ఇక్కడ ప్రతిఫలిస్తున్నాడు, ఎరుకగా ప్రతిఫలిస్తున్నాడు, చైతన్య రూపంగా ప్రతిఫలిస్తున్నాడు, ఎరుకగా ఉనికిగా ఆయన ప్రతిఫలిస్తున్నాడు ఈ శరీరంలో. అటువంటి జీవాత్మ ఎప్పుడైతే జీవాత్మగా వ్యక్తమవుతున్నాడో ఈ జీవాత్ముడు తాను పరమాత్మనని మర్చిపోయినాడు. ప్రతిఫలించిన తర్వాత ఈ శరీరంలో, మనస్సులో, అంతఃకరణంలో తన స్వరూపాన్ని మర్చిపోయినాడు. మర్చిపోయి ఈ కళ్ళతో, ముక్కుతో, చెవులతో పనులు చేయడం మొదలు పెడుతున్నాడు కదా. మరి ఈ జడమైన శరీరం తానుగా పనిచేయలేదు, ఈ కళ్ళు తానుగా చూడలేవు, చెవులు తానుగా వినలేవు. ఆ చిదాభాస చైతన్యం ఉండడం వలన వీటికి చైతన్యం వచ్చింది, మనసు చైతన్యమైంది. అప్పుడు మనసు ఆలోచించడం మొదలుపెట్టింది, కళ్ళు చూడటం మొదలుపెట్టినాయి, చెవులు వినడం మొదలుపెట్టినాయి. అలా ఈ పనులన్నీ చేస్తున్నప్పుడు ఈ జీవాత్ముడు పొరపాటున పొరపడ్డాడు. నేను పరమాత్మని ఈ తాత్కాలికమైన శరీరంలో లభిస్తున్నాను, ఉపలబ్ధిగా ఉన్నాను, ఈ జడ శరీరాన్ని పనిచేయిస్తున్నాను అనే సంగతి మర్చిపోయినాడు. మర్చిపోయి ఈ కళ్ళు, ముక్కులు, చెవులు చేసే పనులన్నిటి కూడా ఏం చేశాడు, తన్నుగా చేస్తున్నట్లుగా భావించాడు పరమాత్మ. ఈ జీవాత్ముడైపోయి నేను చేస్తున్నాను, నేను వింటున్నాను, నేను చూస్తున్నాను, నేను తింటున్నాను, నేను నడుస్తున్నాను, నేను వ్రాస్తున్నాను, నా పుట్టినరోజు అంటాడు. ఈ శరీరాన్ని పుట్టితే నా పుట్టినరోజు అంటాడు. పుట్టినరోజు పుట్టినరోజుకి గుళ్ళో పూజ చేయిస్తాడు పరమాత్మ జీవాత్ముడిని అనుకోని. అలా ఎలా జరుగుతుందండి? పరమాత్మ జీవాత్ముడైపోయి ఎలా మర్చిపోతాడంటే, కలలో నేను మెలకువతో ఉండేవాడిని నిద్రలోకి జారిపోగానే కల కంటూ నేనే కల కంటున్నానన్న సంగతి గుర్తుందా మనకు? ఈ పడుకున్న వాడిని నేనే, వేకర్ని, జాగ్రత్త పురుషుణ్ణి నేనే కలగంటున్నాను, ఈ కలలో చూసేవన్నీ నిజం కాదు అని గుర్తుందా? ఎలా మర్చిపోయినాం? నిద్రమత్తు, నిద్ర వల్ల మర్చిపోయినాం. ఆ కలలో తిరుగుతున్నంతసేపు నేనన్న సంగతి జ్ఞాపకం ఉందా? అది నేనే కదా పుట్టించాను, నేనే పుట్టించి నేనే అందులో ప్రవేశించి నేను మర్చిపోయి భయపడ్డాను కలను చూసి. చూడండి ఎంత తమాషా, తమాషా కాదు మాయ. నేనే కల సృష్టించుకొని నేనే కలలో పులిగా మారి ఆ పులిని చూసి నేనే భయపడ్డాను. కలలో పులిని ఎవరిని సృష్టించారు? నా మనసులో నుంచి వచ్చింది అది ఆలోచన. కానీ నేను భయపడ్డానా లేదా ఆ పులిని చూసి? నదులు, వాగులు, వంకలు నేనే సృష్టించి అవన్నీ పొంగుతున్నట్లుగా, నా మీదకి వస్తున్నట్లుగా భయపడ్డానా లేదా? ఇక్కడ అంతే, అక్కడ నిద్ర, ఇక్కడ అవిద్య. పరమాత్ముడు జీవాత్ముడిగా అయిపోగానే తాను పరమాత్మనని మర్చిపోయినాడు. తానే సృష్టి చేశాను, తానే ఇందులో ప్రవేశించాననే సంగతి మర్చిపోయి ఏమైనాడు? మూడో ప్రకరణంలో సంసారి అయినాడు. సృష్టి ప్రకరణం తర్వాత అనుప్రవేశ ప్రకరణం తర్వాత సంసారి అయినాడు. సంసారి అయిపోయి కోపం, తాపం, రాగం, ద్వేషం, ఈర్ష్య, జుగుప్స, దిగులు, చింత, ఒకట, రెండ, పది, పన్నెండు, వందల కొలది సమస్యలతో ఎక్కడికైనా పరిగెత్తి ఆశ్రమానికి పోదామండి అనిపించేటట్లుగా బాధపడుతున్నాడు. స్వామిని ఎక్కడికైనా టూర్కి తీసుకెళ్ళండి స్వామిని అప్పుడప్పుడు. ఎందుకు రాండి, ఇంట్లో పడలేకుండా ఉన్నామండి, బాధలు అన్నాడు. ఎవరు? పరమాత్మ. పరమాత్మ అయ్యుండి తాను ఈ సమస్యల నుంచి బయటపడాలని చెప్పి పాపం ఒకటే తాపత్రయం, ఇది సంసారం. అంతటితో ఆగలేదు కదా, ఈ రోగము, రొప్పులు, ఈ శరీరానికి సంబంధించినవి, ఈ యొక్క మనుషులకి సంబంధించినవి, అహంకారం, మమకారం పెంచుకొని మళ్ళీ భయం, మరణ భయం, వ్యాధి భయం, ముసలితనం భయం, ఒక భయం కాదు రకరకాల భయాలు. ఈ భయాలన్నిటితో మనిషి అనుక్షణము తాపత్రయంలో పడిపోయి బాధపడుతున్నాడు సంసారం. అప్పుడు మోక్ష మార్గం చెప్తున్నది ఈ జీవాత్ముడికి, గుర్తు చేస్తోంది శాస్త్రం మోక్ష మార్గం. ఆత్మ ఇది ఉపాసీత, నువ్వు ఆత్మనని ఉప ఆసీత, ఉప అంటే సమీపంలో, ఆసీత ఉండు, ఆత్మచింతన చెయ్యి. ఆత్మచింతన చేస్తూ ఉండు. చింతన చేయడం అంటే వింటూ ఉండు గురుముఖంగా, విన్నదాన్ని నెమరు వేసుకుంటూ ఉండు. ఎలాగైతే ఆవు గడ్డి తిని ఒకచోట కూర్చుంటుంది, కూర్చొని ఏం చేస్తుంది, మళ్ళీ తినదంతా నోట్లోకి తెచ్చుకొని మళ్ళీ నెమరు వేస్తుంది. నువ్వు కూడా అట్లా నెమరు వెయ్యి. గురువుగారు చెప్పింది మళ్ళీ నెక్స్ట్ వీక్ ఏం చెప్పారు, ఎక్కడున్నామో గుర్తు లేకుండా కాకుండా చెప్పిన దాన్ని ఇంటికి వెళ్ళి వెళుతూ వెళుతూ మళ్ళీ మధ్య మధ్యలో కూడా అది ఆలోచన చేస్తూ ఉంటేనే. లేకపోతే మన పిల్లలు, కుటుంబం, వ్యవహారం వీటితోనే మనకు సరిపోతూ ఉంటుంది. పొద్దున్న లేస్తే సాయంత్రం దాకా మూడు పూట్ల వంట చేయాలి, ఈ శరీరానికి పోషణ చేయాలి, మన చుట్టూ ఉన్న వాళ్ళందరికీ జాగ్రత్తలు చూసుకోవాలి. ఈ కర్త భోక్త అహంకారంలో పడిపోతాం. అప్పుడప్పుడు బ్యాటరీ ఛార్జ్ చేసినట్టుగా వారానికి ఒక్కోసారి బ్యాటరీ ఛార్జ్, మళ్ళీ అది ఎప్పుడు వీక్ అయిపోతుందో తెలియదు. ఇంటికి పోగానే కొన్ని గంటలే ఉంటుందో రోజులు ఉంటుందో ఎవరికి తెలుసు. అందుకని ప్రతిరోజు ఆ చదవాలి ఆ పాఠాన్ని. చదివిన తర్వాత మళ్ళీ మననం చెయ్యాలి, నిధిధ్యాసనం చెయ్యాలి, ఉదయం సాయంత్రం ఉదయం సాయంత్రం. ఒక్క వార్త నోట్లో నుంచి రాకూడదు. ఏమిటా వార్త తెలుసా? టైం లేదు శాస్త్రం చదవడానికని వార్త రాకూడదు. నాకు ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఈ పాఠాన్ని తిరిగి హోంవర్క్ చేసే టైం లేదు అనకూడదు. దేనికి టైం లేదంటే వండడానికి టైం లేదండి, బజార్కి వెళ్ళడానికి టైం లేదండి, షాపింగ్ చేయడానికి టైం లేదండి అనాలి. వేదాంతం చదివే స్టూడెంట్ ఎట్లా ఉండాలి, నాకు షాపింగ్ చేయాలనే అసలు ఆలోచనే లేదండి, డెకరేషన్ చేసుకోవాలి రకరకాలుగా ధరించాలని టైం లేదండి అని చెప్పాను అనాలి. శాస్త్రం చదవడానికి టైం లేదు అనకూడదు. అది ఆత్మ ఏవ ఇది ఉపాసీత, ఆత్మే సమీపంలో ఉన్నది, నేనే ఆ ఆత్మనై ఉన్నాను, పరమాత్మనే జీవాత్మగా ఇక్కడ వ్యక్తమవుతున్నాను, అన్ని శరీరాలలో జీవాత్మని నేనే పరమాత్మగా ఉన్నాను, అంతటా జీవాత్మనే పేరుతో ఉన్నాను, రకరకాల రూపాలలో 84 కోట్ల జీవరాశులలో నేనే ఉనికి ఎరుకగా ఉన్నాను అని 24 గంటలు మనకు తెలిసి కానీ తెలియక కానీ సబ్కాన్షియస్ మైండ్లో ఇది ఎప్పుడు రింగ్ రింగ్ అవుతూ ఉండాలి. అది ఆత్మ ఏవ ఇది ఉపాసీత. అలా ఉపాసన చేయడం వలన ఏమిటి ఫలం అంటున్నారు, ఇది మోక్ష మార్గ దర్శనం, ఇది మోక్ష మార్గ ప్రకరణం అంటారు దీన్ని. అత్ర హి ఏతే సర్వం ఏకం భవంతి. అప్పుడేమవుతుంది, నేను ఆత్మని, ఈ కర్త భోక్త చూసేవాణ్ణి తినేవాణ్ణి నడిచేవాణ్ణి ఇవన్నీ కూడా నాకు టెంపరీ, కాసేపు ఆ వ్యవహారం చేసేటప్పుడు వచ్చిన పేర్లే కానీ నిజంగా అవన్నీ నాకు ఎప్పుడూ శాశ్వతమైన పేర్లు కావు. అవి అవి శాశ్వతం అయితే నిద్రలో కూడా ఉండాలి కదండి. తినేవాణ్ణి చూసేవాణ్ణి వినేవాణ్ణి నడిచేవాణ్ణి అయితే, నా స్టేటస్ అదే అయితే నిద్రలో కూడా ఉండాలి కదా, నిద్రలో ఒక్కటి లేదు. కనుక అది వ్యవహారం చేసేటప్పుడు మాత్రమే ఉన్నది కానీ మిగతా సమయాల్లో లేదు. స్వామీజీ ఒక జోక్ చెప్తారు హాస్యంగా. డ్రైవర్ వెళుతున్నాడు రోడ్డు మీద, డ్రైవర్ వెళుతూ ఉంటే ఆపోజిట్ వన్ వే ట్రాక్లో ఆపోజిట్గా వెళుతున్నాడు డ్రైవర్. వెళుతుంటే పోలీస్ చూశాడు, పోలీస్ చూసి పట్టుకోవాలి కదా, పట్టుకోకపోతే మనం ఏమనుకుంటామంటే ఏదో వాడికి చేతిలో డబ్బులు పెట్టుంటాడు అందుకని పట్టుకోలేదనుకుంటున్నాం. చేతిలో డబ్బులు పెట్టలే, అయినా డ్రైవర్ని పట్టుకోలే పోలీసు వాడు. ఎందుకు పట్టుకోలేదు అంటే నడిచి వెళుతున్నాడు డ్రైవరు నడిచి వెళుతున్నాడు. నడిచి వెళితే ఎందుకు పట్టుకుంటాడు, పట్టుకోడు. మనం డ్రైవర్ డ్రైవర్ అనేటప్పటికీ ఎప్పుడు కారులోనే ఉంటాడు డ్రైవర్ అనుకుంటాం మనం. ఏం డ్రైవర్ నడిచి వెళ్ళకూడదా ఏంటి? ఆ డ్రైవర్ అనేది ఒక వృత్తి, డ్రైవర్ ఎప్పుడూ డ్రైవర్ కాదు. ఆ డ్రైవర్ అనేది ఒక సమయంలో కొద్దిసేపు వృత్తి, కానీ ఆ డ్రైవర్ అనే పేరుని అన్ని టైముల్లో కూడా ఉపయోగిస్తాం. అదేవిధంగా డ్రైవర్ ఒక ఉదాహరణ అండి. అదేవిధంగా మన పాత్రలను పోషణ చేసేటప్పుడు మనం చూసేవాడిని, తినేవాడిని, భార్యని, భర్తని, భార్య పాత్ర, భర్త పాత్ర, ఈ పోషించేటప్పుడే కానీ నేను క్లాసులో కూర్చున్నప్పుడు మన మా ఇద్దరు పిల్లలకి అమ్మని అని కూర్చోకూడదు. నువ్వు ఇద్దరు పిల్లలకి అమ్మవి ఎప్పుడు? ఇక్కడ క్లాసులోనా? కాదు కదా, శాస్త్రం చదివేటప్పుడు కాదు. ఆ పిల్లలకి సంరక్షణ చేసేటప్పుడు, వ్యవహారం చేసేటప్పుడే అమ్మ రోల్. అత్తగారికి సేవ చేసేటప్పుడు మాత్రమే కోడలు రోల్, కోడలు పాత్ర. తర్వాత నేను కోడలు అనే సంగతి మర్చిపోవాలి. ఆవిడ మర్చిపోదుగా, అమ్మో 24 గంటలు నేను ఫలానా ఆవిడకి కోడల్ని, నన్ను ఆవిడ వేధిస్తున్నది, సాధిస్తున్నది అని చెప్పి ఎప్పుడు కోడలు కోడలు కోడలుగానే తిరుగుతుంది ఇంట్లో. తిరిగి 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 టెన్షన్ తెచ్చుకొని యాంగ్జైటీ వచ్చి స్ట్రెస్ వచ్చి, ఎందుకంటే నువ్వు ఎప్పుడు కోడలువి, 24 గంటలు కోడలువేనా నువ్వు? ఎప్పుడు అత్తగారికి సేవ చేస్తున్నావు, అత్తగారి విషయంలో వ్యవహారం చేస్తున్నావు, అప్పుడు కోడలు పాత్ర. అంతేగాని ఇప్పుడు క్లాసులో కూర్చున్నావు, నేను ఫలానా ఆవిడకి కోడల్ని అని అంటే ఎట్లా కుదరదు. మనం ఏం చేస్తామంటే మన పాత్రలను అన్నింటినీ మోసుకుంటూ ఉంటాం పెద్ద బ్యాగ్ లాగా. పిల్లలు, స్కూల్ పిల్లలు బ్యాగ్ మోస్తుంటారు చూసారా? మొయ్యలేక మొయ్యలేక ఎల్కేజీ పిల్లలు అంత బ్యాగ్ మోసుకున్నట్లుగా. భార్య పాత్ర, కోడల పాత్ర, అత్తగారి పాత్ర, అన్ని పాత్రలు మోసుకొని 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 ముసలాడడం అయిపోతాం. 30-40 ఏళ్ళకే ముసలాడడం అయిపోతాం. 90 ఏళ్ళకి కావాల్సింది వంగి వంగిపోతాం. ఎందుకంటే ఎప్పుడు బాధ్యతల్ని, ఆ పాత్రలను మోస్తూనే ఉంటాం. ఇవి కాక నేను చూస్తున్నాను, వింటున్నాను, తింటున్నాను, ఎందుకు రా ఇవన్నీ అంటే, అసలు ఎప్పుడైతే నేను ఆత్మనని తెలుసుకుంటానో సర్వం ఏకం భవంతి. ఆ పాత్రలన్నీ కూడా తాత్కాలికం, నిజం కాదు, సత్యం కాదు. కళ్ళు చూసేటప్పుడు మాత్రమే నేను చూసేవాడిని, చెవులు వినేటప్పుడు మాత్రమే నేను వినేవాడిని, ముక్కులు వాసన చూసేటప్పుడు మాత్రమే నేను వాసన చూసేవాడిని, నోరు మాట్లాడుతున్నప్పుడు మాత్రమే నేను మాట్లాడేవాడిని. అలా ఆ పని చేసేటప్పుడు మాత్రమే కానీ నేను నిజంగా ఆత్మస్వరూపాన్ని, నాలో ఏ పనులు లేవు, కర్తని కాదు, భోక్తని కాదు, ప్రమాతని కాదు, జ్ఞాతని కాదు, నేనెవరిని కాదు నిజంగా. కానీ ఆ సంగతి జ్ఞాపకం లేక మనకు ఏకం. అందుకని ఒకరోజు నిద్ర పెట్టాడు భగవంతుడు, గుర్తు చేసుకోరా నీ ఆత్మస్వరూపాన్ని, అసలు నీకు ఇవన్నీ నిజంగా లేవని చెప్పడానికి నిద్ర పెడితే మనం కుంభకర్ణుల్లాగా నిద్రపోతూ ఉంటాం. కానీ ఈ ఆలోచన చెయ్యం, మెలకుతో ఉన్నప్పుడు నిద్ర యొక్క గొప్పతనాన్ని మనం తెలుసుకోవాలి. అది తెలియజేస్తారు మనకు గౌడపాదాచార్యుల వారు మాండుక్యోపనిషత్తులో. కనుక నిద్ర మీద, స్వప్నం మీద బాగా ఎనాలిసిస్ చేయాలి. నిద్రలో జాగ్రత్త పురుషుడు లేడు, స్వప్నంలో జాగ్రత్త పురుషుడు లేడు, జాగ్రత్తలో నిద్ర పురుషుడు లేడు, స్వప్న పురుషుడు లేడు. కనుక నేను అన్ని అవస్థలను చూస్తున్న వాణ్ణి, నాలో ఇవన్నీ కూడా కనపడుతున్నాయి, ఏకమవుతున్నాయి, ఏకం భవంతి. తదేతత్ పదనీయమస్య, అదే ఆ ఆత్మని ఎక్కడైతే ఏకం భవంతి, అన్నీ కలిసిపోతాయో, నదులన్నీ కూడా సముద్రంలో కలిసిపోతాయి. నదులు అన్నయ్యట, అన్ని నదులు, గంగా, యమున, గోదావరి, కృష్ణ, కావేరి, అన్నీ అన్నయ్యట. ఏమని, ఓ సముద్రమా, నువ్వు సముద్రంగా ఉండాలి అంటే మేమందరం వచ్చి చేరితేనే కదా నీలో, లేకపోతే నీకెక్కడ ఉనికి ఉన్నది అని చెప్పి ఈ గంగా, యమున, కృష్ణ, గోదావరి ఇవన్నీ కూడా కూర్చొని సముద్రానికి చెప్తున్నాయట, మేము లేకపోతే నువ్వెక్కడున్నావు, మేమందరం వచ్చి కలవబట్టే కదా నీకు ఒక సముద్రం అనే పేరు వచ్చింది అనగానే, సముద్రం అన్నదిట నోరు మూసుకో, నువ్వు అసలు ఎక్కడి నుంచి వెళ్ళావు, నువ్వు ఎక్కడి నుంచి వెళ్ళి నా నుంచే కదా నువ్వు ఆవిరయ్యి, సూర్యుడి వలన ఆవిరయ్యి కొండల మీదకు వెళ్ళి జలపాతంగా అక్కడ కురిసి అక్కడి నుంచి ప్రవహించి నా దగ్గరికి వస్తున్నావు, నా దగ్గర నుంచే కదా వెళ్ళావు నువ్వు ఆ బుద్ధి లేదు ఈ నదికి. బుద్ధి లేక ఏం చేస్తుంది, సముద్రానికి చెప్తున్నది. ఆపూర్యమాణ మచల ప్రతిష్టం సముద్రమాప ప్రవిశంతి యద్వత్. సముద్రానికి అట్లా చెప్తే సముద్రం ఏమంటుంది, పిచ్చోళ్ళల్లారా మీరందరూ ఎక్కడి నుంచిరా పుట్టారు, నా నుంచే కదా పుట్టింది, నా నుంచి పుట్టినప్పుడు మరి నాలో కలవాలా లేదా, కొంచెం ఇండివిజువాలిటీ రాగానే గర్వం. గంగా నది యమునా నది ఎక్కడి నుంచి వచ్చినాయవన్నీ, మనందరికీ కూడా అంతే. నేను తమిళియన్ని, తెలుగువాడిని, ఇట్లా పేరు గొప్పతనం చెప్పుకుంటాం, చెప్పుకొని ఆ పరమాత్ముడి నుంచి చెప్తాం మనందరం. మనందరం లేకపోతే పాపం పరమాత్ముడికి ఎవరు పూజ చేస్తారు అని చెప్తాడు. ఆయన అంటాడు, పిచ్చివాడా నువ్వు నాకు పూజ చేయడం ఏమిటి, అసలు నా నుంచే కదా, నా నుంచి నువ్వు పుట్టావు కనుక నాలోనే లీనం కావాలి. పదనీయం అంటే జ్ఞాతవ్యం, వేదనీయం, ఈ విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఒంటరిగా ఉంటే ఎండిపోతాం, కలిస్తే పరమాత్మలో లీనమైతే నిండుగా ఉంటాం. చూడండి ఒక ఉదాహరణ, ఇండివిజువాలిటీగా ఉంటే నదులు ఎండిపోతాయి, అదే సముద్రంలో కలిసిపోతే ఎప్పుడు ఎండిపోవు, పూర్ణంగా ఉంటాయి. అది ఆపూర్యమాణ మచల ప్రతిష్టం అంటే సెకండ్ చాప్టర్ భగవద్గీతలో చివరి శ్లోకం. అందుకని నేను నేను అనే అహంకారంతో ఉన్నాం అనుకోండి బాగా మొట్టికాయలు పడతాయి, కష్టాలు అన్నమాట. అలా కాకుండా నేను పరమాత్మలో భాగమే కదా, నేను ఎక్కడున్నాను పరమాత్మ లేకుండా, తమిళనాడు తమిళనాడు అని చెప్పి విర్రవీగితే ఏమవుతుంది, ప్రాబ్లం. తమిళనాడు ఎక్కడుందండి, ఇండియా లేకుండా. నేను తమిళియన్ ద్రవిడ కడగం, మాదంతా ఒక పార్టీ. ఏం పార్టీ, నువ్వు ఇండియా ఉంటే ఉంటుంది తమిళనాడు, లేకపోతే తమిళనాడుకి ఎక్కడుంది ఉనికి. అందుకని మనిషి అహంకారం నుంచి జీవాత్మ భావం నుంచి పరమాత్మ భావానికి రావాలి. అలా రానంత వరకు ఆ మనిషికి దిగులు చింత తప్పదు, నానా బాధలు పడతాడు ఎవరైనా సరే. పదనీయం జ్ఞాతవ్యం వేదనీయం తదేతత్, ఆ ఆత్మనే తన స్వరూప ఆత్మని తెలుసుకోవాలి. పదనీయం అప్పుడు సర్వస్య యదమయం ఆత్మ అనేన హేతసర్వం వేద. ఎప్పుడైతే నేను ఇలా తెలుసుకుంటానో సర్వస్య యదయం యత్ అయం ఆత్మ, ఈ ఆత్మే అన్నిటి యందు ఉన్నది. సర్వస్య అన్నిటి యందు అదే కంటెంట్, అదే ఉన్నది, సారంగా ఉన్నది అన్నింటిలో కూడా ఆత్మే అని తెలుసుకుంటాం. అందుకని ముండకోపనిషత్తులో కస్మిన్ను విజ్ఞాతే భగవన్ సర్వం విజ్ఞాతం భవతి. హే గురు, ఏది తెలుసుకుంటే అన్నీ తెలుస్తాయో అది చెప్పండి నాకు అన్నాడు శిష్యుడు. ఏక విజ్ఞానే సర్వ విజ్ఞానం భవతి అని చెప్పి గురువు ఆన్సర్. ఒకటి తెలుసుకుంటే నాయన అన్నీ తెలుసుకున్నట్లే అన్నాడు. ఆ ఏమిటండి ఆ ఒక్కటి అన్నాడు, ఆత్మ. ఆత్మను తెలుసుకుంటే అన్నీ తెలుసుకున్నట్టే, ఎందుకంటే అన్నింటిలో ఆత్మే ఉన్నది. నువ్వు ఆ ఆత్మను తెలుసుకోవాలే కానీ చూడలేవు. నీకు చూసే కనపడే శరీరం మనస్సు అది ఒక భౌతిక పంచభూతాలతో కూడినటువంటి జడ పదార్థం, అది మాంసపు ముద్ద. ఈ జడ శరీరం మాంసపు ముద్ద, ఎంత అతిలోక సుందరి అయినా త్రిలోక సుందరి అయినా కూడా ఈ శరీరం ఒకరోజుకు క్షీణించిపోయేదే. ఆ ఉన్నప్పుడు ఆహా ఓహో అంటాం, తర్వాత ఏముండదు, ఆ ప్రాణం పోయినంతసేపు ఉన్నంతవరకే శరీరంలో. అందుకని ఈ శరీరానికి మన వాళ్ళు ఎప్పుడు ప్రాధాన్యతనివ్వలేదు, అతిగా ప్రాధాన్యతనివ్వలేదు. అది మర్చిపోయి పిచ్చివాళ్ళు ఈ శరీరానికి బ్యూటీ పార్లర్లు ఏమిటి, జిమ్లు ఏమిటి, స్పాలు ఏమిటి, ఒకటే రెండ ఉన్న అభిమానం, ఇదేమి లేకుండానే మనకు అభిమానం. బ్యూటీ పార్లర్లు స్పాలు అక్కర్లేదు, అవి లేకుండానే విపరీతమైన అభిమానం శరీరం మీద, వెంట్రుక నుంచి గోరు దాకా అభిమానం. ఇంకా ఇవి వచ్చిన తర్వాత ఇంకాస్త ఎక్కువైంది మనుషులకి. కనుక అటువంటి అభిమానాన్ని వదిలి మనం ఏం చేయాలి, ఈ ఆత్మనే ధ్యానించి తెలుసుకొని అంతటా నేనే ఉన్నాను పరమాత్మని జీవాత్మ రూపంగాని తెలుసుకోవాలి. ఎలాగండి తెలుసుకుంటామంటే ఈ శరీరం ద్వారా తెలుసుకోవాలి, ఈ శరీర ఉపాధి ద్వారా తెలుసుకోవాలి. దానికి ఒక చక్కని ఉదాహరణ చెప్తున్నది ఉపనిషత్తు. అనేన ఏతత్ సర్వం వేద, ఈ ఆత్మను తెలుసుకోవడం వలన, అనేన ఈ శరీరము ఇంద్రియముల ద్వారా నువ్వు అన్ని ఆత్మస్వరూపమేని తెలుసుకోగలుగుతావు. ఈ శరీరంలో ద్వారా, మనసు ద్వారా, బుద్ధి ద్వారా ఈ శరీరంలో ఉన్న ఆత్మని గ్రహించు. గురువు దగ్గరికి వెళ్ళి చదివి విని తెలుసుకో. ఆ తెలుసుకున్న తర్వాత నువ్వు ఈ ఆత్మే అంతటా ఉన్నది, కారణమై ఉన్నది అన్నిటికీ తెలుసుకుంటావు. ఏమండి, ఈ శరీరం ద్వారా తెలుసుకొని తెలుసుకున్న తర్వాత మళ్ళీ ఆత్మ అంతటా ఉన్నదని ఎలాగండి తెలుసుకోవడం అన్నారు. అప్పుడు ఉపనిషత్తు చెప్తోంది, యథాహవై పదేన అనువిందేత్ ఏవం. యథా, ఎలాగైతే పదేన, పొలంలో ఆ యొక్క వ్యవసాయం చేసేటటువంటి వ్యక్తి, ఆవులు గేదెలు అన్నీ ఉంటాయి ఆయనకి. ఆ ఆవు ఒకటి తప్పిపోతుంది, తప్పిపోతే అది ఎక్కడికో వెళ్ళిపోతుంది. వెళితే దాన్ని వెతకడం కోసం ఆ కాలి గిట్టలు చూసుకుంటూ వెళ్తాడు. ఆ కాలి గిట్టలు గుర్తులు ఉంటాయి, దాన్ని చూస్తూ చూస్తూ ఇటు వెళ్ళింది ఇటు వెళ్ళింది ఇటు వెళ్ళింది అనుకుంటూ దాన్ని పట్టుకొని వెళతాడు. వెళితే కరెక్ట్గా అక్కడ ఉంటుంది అది. ఇప్పుడు ఈ అడుగుల గుర్తు ద్వారా ఆవును తెలుసుకున్నాడా లేదా? అది పదేన అనువిందేత్. ఎలాగైతే వ్యవసాయం చేసే వ్యక్తి, ఏ వ్యక్తి అయినా సరే, ఎవరికైతే ఈ యొక్క పశు సంపద ఉంటుందో వాళ్ళు, ఈ పొలాలలో తేమ ఉంటుంది కదా, ఆ తేమ ఉన్నప్పుడు ఒక్కొక్క పశువుకి ఒక్కొక్క రకంగా ఉంటుంది కాలి గిట్ట. ఆవులకు ఒక రకంగా ఉంటుంది, గుర్రాలకు ఒక రకంగా ఉంటుంది, గేదెలకు మరొక రకంగా ఉంటుంది. కనుక వాడికి తెలుస్తుంది, మనకు తెలియదు. వాటిని పెంచే వాళ్ళకి తెలుస్తుంది. కనుక వాడు ఆ అడుగులను చూసుకుంటూ వెళ్ళి దాన్ని కనుక్కుంటాడు ఎక్కడుందని. అదేవిధంగా మనం కూడా ఈ శరీరం, మనస్సు, ఇంద్రియాలు, బుద్ధి ఇవన్నీ కూడా ఉపకరణాలు. ఆ ఆత్మని గ్రహించడానికి భగవంతుడు ఇచ్చిన సాధనం ఇది అని తెలుసుకోకుండా మనం దీనికి పోషణ చేస్తున్నాం చేస్తున్నాం చేస్తున్నాం, చనిపోయిందాకా, ముసలితనం వచ్చిందాకా చేసి 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 దీనితో విసిగి వేసారిపోతున్నాం మనం. శాస్త్రం చెప్తుంది విసిగి వేసారిపోవక్కర్లేదు. దీని యొక్క ప్రయోజనం ఏమిటో నువ్వు తెలుసుకుంటే నీకు విసుగు ఉండదు, బాధ ఉండదు. దీన్ని చక్కగా పోషిస్తావు, దానికి ఉన్న లిమిటేషన్స్ నీకు తెలుస్తాయి, జాగ్రత్తగా చూసుకుంటావు. మితిమీరి మనం చెయ్యి జారిపోయింది అనుకోండి, శరీరం ఏదన్నా అటు ఇటుగా ఉంటే కూడా, ఆ పోతే పో, ఇంకేమిటి నీ నీ పని, నాకు అవసరం తీరిపోయింది, నాకు నువ్వు ఎట్లా ఉంటే నాకేంటి ఇప్పుడు అనాలి. అంత స్థితికి రావాలి. నాకు నువ్వు ఉపయోగపడ్డావు, ఈ శరీరం వల్ల నేను ఆత్మజ్ఞానాన్ని పొందేశాను, ఈ శరీరం యొక్క ఉపయోగం ప్రయోజనాన్ని నేను తెలుసుకున్నాను, అహం ఆత్మ బ్రహ్మ అని తెలుసుకున్నాను. తెలుసుకున్న తర్వాత కూడా భోజనం పెట్టాలా లేదా, పాపం ఉండాలని ఎంతకాలం ఉండాలో ఉంటుంది అది. దానికి పంటి నొప్పి, కన్ను నొప్పి, నడుము నొప్పి అన్నీ ఉంటాయి. దానికి ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటాం అవసరమైన వరకు, ఉన్ననాళ్ళు ఉంటుంది, తర్వాత బోనస్. జ్ఞానం వచ్చే వరకు దాన్ని జాగ్రత్తగా చూసుకొని బాగా పోషించి మంచి ఎక్సర్సైజ్, శరీరానికి ఆసనాలు, యోగాన్ని చేసి మనస్సుకి బుద్ధికి చక్కగా శాస్త్రాన్ని ఇచ్చి అన్నీ చేసిన తర్వాత మనకు జ్ఞానాన్ని ఇచ్చేస్తుంది. ఆత్మజ్ఞానం వచ్చిన తర్వాత, ఇంకేంటన్నారు, ఉన్నదనుకోండి శరీరం బోనస్, పోయిందనుకోండి పర్వాలే. అది విషయం చూడండి ఎంత ఆనందము. తదేతత్ పదనీయమస్య యథాహవై పదేన అనువిందేత్, ఎలాగైతే తెలుసుకుంటాడో ఆ విధంగా. ఏమండి, కాలిగిట్టను చూసి అవి నిజం కాదు కదా, నిజం కాని కాలిగిట్టల గుర్తులు చూసి ఆ నిజమైనటువంటి ఆవును ఎట్లా తెలుసుకుంటామండి అంటే, నిజం కానటువంటి నీ ముఖాన్ని చూసి పౌడర్ పూసుకుంటున్నావు, మరకలుంటే తుడుచుకుంటున్నావు, బొట్టు పెట్టుకుంటున్నావు, తలదువ్వుకుంటున్నావు, ఎంత షోకు చేసుకుంటున్నావు. నిజమైన ముఖం చూసే నువ్వు షోకు చేసుకుంటున్నావు అద్దంలో. నిజమైన ముఖం చూసి కాదు కదా నువ్వు బొట్టు పెట్టుకుంటున్నది, నిజం కాని ముఖాన్ని చూసి నువ్వు బొట్టు పెట్టుకుంటున్నావు నిజమైన ముఖం మీద. నిజం కాని ముఖాన్ని చూసి తల దువ్వుకుంటున్నావు, నిజమైన తల మీద తల దువ్వుకుంటున్నావు. ఏ నిజం కాని ముఖాన్ని చూసి నువ్వు పని అవుతున్నదా లేదా రోజు, ఒక రోజా రెండు రోజులా? అబ్బో డ్రెస్సింగ్ టేబుల్ అండి దానికి, ఎవరింట్లో లేదండి డ్రెస్సింగ్ టేబుల్, గదికి ఒక అద్దం. ఇవి చూడండి ఎంత ట్రాజెడీయో. మన ముఖం మనకు కనపడదు, ఎంత అతిలోక సుందరి అయినా కూడా ఆవిడ ముఖం ఆవిడకి కనపడదు, అద్దం పెట్టుకుని చూసుకోవాల్సిందే. ఏమిటండి మన గొప్పతనం? అదేవిధంగా ఆ ముఖం చూసుకొని ప్రతిబింబ ముఖం చూస్తే కదా ఈ ముఖాన్ని తుడుచుకుంటున్నాం. అదేవిధంగా ఈ శరీర ఇంద్రియాలు మనస్సు ద్వారా చక్కగా అహమాత్మ అన్నారు కృష్ణ పరమాత్మ. అహమాత్మ గుడాకేశ సర్వభూతాశయస్థిత క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత. ఇవన్నీ ప్రతిక్షణం రింగ్ రింగ్ అంటుండాలి. నిజమైన వేదాంతం చదువుకున్నటువంటి సీరియస్ సీకర్ అంటారు స్వామీజీ. సీరియస్ సీకర్కి ఇంకా తింటున్నా సరే పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిఘ్రన్ అశ్నన్ గచ్చన్ స్వపన్ శ్వసన్ అలా ఆలోచనే ఉంటుంది. ఆత్మ ఆలోచన, నేను ఆత్మని నేను ఆత్మని, సర్వ జగత్ కారణం అధిష్టానం. ఎప్పుడు నవ్వుతూనే ఉంటాడు, ఆనందంగా ఉంటాడు. దిగుల చింత, ఎందుకండి దిగులు చింత? పరమాత్మకు ఎందుకండి దిగులు చింత? అవసరమా దిగులు చింత? అవసరం లేకపోయినా కూడా దిగులు చింత పడుతున్నాం, మేనేజ్ చేసుకుంటున్నాం మనం. శాస్త్రం అంటుంది నువ్వు పరమాత్మ స్వరూపాన్ని తత్వం అసి అని చెప్పి ఏమిటి, అనేన హేతత్ సర్వం వేదా యదా హవై పదేన అనువిందేత్ ఏవం, అలా తెలుసుకున్న వ్యక్తి కీర్తిం శ్లోకం విందతే యహ ఏవం వేద. ఈ విధంగా తెలుసుకున్న వ్యక్తి కీర్తిం విందతే శ్లోకం విందతే. కీర్తి శ్లోకం అంటే రెండు రకాల అర్థాలు. వాచ్యార్థంగా చూస్తేనేమో ఆ జ్ఞాని చక్కగా కీర్తిని పొందుతాడు ప్రపంచంలో. శ్లోకం విందతే అంటే తన బంధువుని తెలుసుకున్నవాడిని మనసులో సంకల్పించాడంటే చాలు, అనుకున్న వాడని కలవలసిన వాడని అందరినీ కలుస్తాడు, అన్నీ జరిగిపోతాయి సంకల్ప మాత్రేణ. ఎందుకంటే ఆ ఆప్తకామ అకామ ఆయనకు అన్నీ పూర్తవుతాయి. అది కీర్తిం శ్లోకం అంటే. లక్ష్యార్థ దృష్ట్యా చూస్తే ఆత్మదృష్టితో చెప్పాలంటే కీర్తిం అంటే ఐక్య జ్ఞానం విందతే, నేను పరమాత్మని జీవాత్మని ఒక్కటే అని తెలుసుకుంటాడు ఐక్యం. శ్లోకం అంటే మోక్ష పదవిని ప్రాప్తిని పొందుతాడు, మోక్ష ప్రాప్తిని పొందుతాడు అది అర్థం ఇక్కడ శ్లోకం అని అంటే. కీర్తిం శ్లోకం విందతే మోక్ష ప్రాప్తిని పొందుతాడు. తర్వాత మంత్రానికి వెళతాం. ఇంతటితో ఏడవ మంత్రం పూర్తయింది. నా ఈ యొక్క కీర్తిం శ్లోకం అనేది మోక్షప్రాప్తిని అంటే విశోకః భవతి, శోకాన్ని పొందడు ఇంకా, అది మోక్షప్రాప్తి ఫలం. మోక్ష మార్గాన్ని చెప్పారు, మోక్షప్రాప్తి ఫలాన్ని చెప్పారు. కీర్తిం శ్లోకం అంటే మోక్షప్రాప్తి ఫలం, ఐక్య జ్ఞానం తర్వాత మోక్ష ప్రాప్తి ఫలం. ఇంతటితో ఈ అవ్యాకృత ఖండిక పూర్తయింది. తర్వాత ఎనిమిదవ మంత్రం కూడా చాలా ముఖ్యమైన మంత్రం, చదువుతాం. ఇలా ఆత్మజ్ఞానం పొందిన తర్వాత ఆ జ్ఞానికి అన్నిటికంటే ప్రియమైనది ఈ ప్రపంచంలో ఒక్కటే. ఎవరికైనా ఎప్పుడైనా ఎక్కడైనా ఒకటే ఒక ప్రియమైన వస్తువు ఉన్నది, అది ఏమిటంటే ఆత్మ. ఎవరైనా ఐ లవ్ యూ అన్నారంటే శాస్త్రం చెబుతుంది నమ్మవాకు, అదంత అబద్ధం. అందరూ ఎవరిని ప్రేమించినా కూడా వాళ్ళకి ఏదో ఒక అనుకూలత ఉంటే తప్ప ప్రేమించరు. ఏ వస్తువునైనా ఏ మనుషులనైనా వాళ్ళకు అనుకూలంగా ఉన్నంతసేపు వాళ్ళు దాన్ని ప్రేమిస్తారు, ఆ వ్యక్తిని ప్రేమిస్తారు. వాళ్ళు అనుకూలంగా లేరు అంటే పార్టీ మార్చేస్తారు చెప్తున్నది మంత్రం. పరమసత్యాన్ని చెప్తోంది, జాగ్రత్తగా వినండి. తర్వాత పేజీ 32 8వ మంత్రం క్రింద ఉంది. తదేతత్ ప్రియః పుత్రాత్ ప్రేయో విత్తాత్ ప్రేయోన్యస్మాత్ సర్వం స్మాత్ సర్వం స్మా అంతరతరం యదయమాత్మా సయోన్యమాత్మనః ప్రియం బ్రువాణం బ్రూయాత్ ప్రియం రోస్యతి ఈశ్వరోహ తథైవ స్యాత్ ఆత్మానమేవ ప్రియముపాసీత సహాయః ఆత్మానమేవ ప్రియముపాస్తే నహాస్య ప్రియం ప్రమాయుకం భవతి. తదేతత్ పుత్రాత్ ప్రేయః తదేతత్ ఏ ఆత్మనైతే ఉపాసీత అని చెప్పిందో ఉపనిషత్, అంటే ఆ ఆత్మ ఆసీత అంటే ఉండు, ఉప అంటే సమీపం, ఆ ఆత్మకి సమీపంగా ఉండు అంది. ఆత్మనే నేనైనప్పుడు ఆత్మకి సమీపంగా ఉండడం ఏమిటి అంటే మర్చిపోవాకు, నువ్వే ఆత్మ అని ఆ వృత్తిలోనే ఉండు. అది అఖండాకార వృత్తి, అహం బ్రహ్మాస్మి వృత్తి, ఆ వృత్తికితోనే ఉండు నువ్వు మనస్సుతో. అది ఉపాసీత అంటే. అలా ఉండాలంటే బాగా చదువుకొని తెలుసుకోవాలి శాస్త్రం ద్వారా. శాస్త్రం చదవడంలో అలసిపోకూడదు. మనకేమిటి పని అంటే ఒకటే పని లైఫ్లో, నాకు ఒక్కటే పని అండి. ఒక్కటే ఒకటే పని? అవునండి. రెండో పని లేదా? లేదండి. మెయిన్గా ఒకటే పని అండి. ఏమిటంటే శాస్త్రం చదవడమే పని, ఇంకేం పని లేదు. మరి మిగతా పనులన్నీ అవన్నీ జరిగిపోతూ ఉంటాయి. నేను అంతగా పట్టించుకోను వాటిని, వాటి మీద నాకు ధ్యాస తక్కువ. జరుగుతూ ఉంటాయి, వంట జరుగుతుంది, బజార్కి వెళతాం, కొంటాం, తింటాం, అన్నీ చేస్తుంటాం, వ్యవహారం ఫంక్షన్స్ పెడుతూ ఉంటాం. కానీ నా మనస్సు మాత్రం ఒక్కదాన్ని పట్టుకొని ఉంటుందండి ఎప్పుడు. అదే ఆలోచన, అదే ఆలోచన. ఏమిటయ్యా అంటే శాస్త్రం, 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 శాస్త్రం. శాస్త్రాన్ని పట్టుకోవాలి, శాస్త్రం చెప్పేటటువంటి గురువుని పట్టుకోవాలి. గురువుని పట్టుకోవడం అంటే ఆ గురువు యొక్క సమీపంలో, గురువుకు సన్నిధిలో ఎక్కువ సమయాన్ని, ఎక్కువ కాలాన్ని గడపడానికి ప్రయత్నం చేయాలి. అప్పుడు మనకు శాస్త్రంతో ఎక్కువసేపు ఉండడానికి ఆస్కారం ఉంటుంది. అలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనకు ఆత్మచింతన చేయడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. అది ఆ అవకాశాన్ని మనం జారబిడుచుకోకూడదు. లేకపోతే ఏమవుతుందంటే మనకు శాస్త్రము దూరంగా ఉంటుంది, గురువు దూరంగా ఉంటారు. ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనకు శాస్త్రము సరిగా మనం వంట పట్టించుకోలేము. ఏదో చదివినట్టుకుంటుంది, భగవద్గీత అంతా చదివానండి 18 సార్లు, 18 అధ్యాయాలు అన్నాడు. 18 అధ్యాయాలు 18 సార్లు చదవాలి మినిమం. 18 సార్లు అండి, ఒకసారికి 2 సార్లకి నా తలంతా నెలిసిపోతుంది. అదంతా నాకు తెలియదు. నువ్వు 18 సార్లు కనీసం చదివితే కానీ భగవద్గీత అసలు ఏమిటనేది ఆకళింపు చేసుకొని జీర్ణం చేసుకోగలుగుతావు. ఎంత సమయాన్ని ఇస్తే చదవగలుగుతామని చెప్పండి మీరు. ఊరికే నేనా 18 సంవత్సరాల నుంచి వచ్చి కూర్చొని చెప్తున్నానంటే, క్లాసుకి మీరు వస్తున్నారంటే ఏంటి, ఆషామాషా విషయం కాదు ఇది. అంత తేలికగా అర్థమయ్యే విషయం కాదు. ఎంతో శ్రద్ధతో, ఎంతో ప్రేమతో ఆ శాస్త్రం చదవాలి. ఈ ఆత్మ అనేటువంటిది అన్నిటికంటే ప్రియమైనటువంటిది. అన్నిటికంటే ఏ అన్నిటికంటే? పుత్రుడి కంటే ప్రియమైనది. నీకు పుత్రుడు అంటే ప్రియం కదా. మా అబ్బాయి అండి, మా అబ్బాయి అండి, ఎంత ప్రేమ అబ్బాయి అంటే. ఆ కొడుకు ఆ పుత్రుడు అంటే మహాప్రేమ, రక్త సంబంధం కదా, పేగు సంబంధం. శాస్త్రం చెప్తోంది పుత్రాత్ తదేతత్ ప్రియ అన్నారు. చూడండి, తదేతత్ ప్రేయ, ప్రేయ అంటే ఇష్టమైనటువంటిది, ప్రియమైనటువంటిది, డియర్ అన్నమాట, డిఈఏఆర్ డియర్, చాలా ప్రియమైనటువంటిది పుత్రుడి కంటే కూడా. కథ చెప్పాను కదా, గుర్తుందా? కరెక్ట్, ఇక్కడ గుర్తు చేస్తా. పుత్రుడి కంటే ఆత్మ ప్రియం అంటారు. ఏంటండి, నా అబ్బాయి నా ఆరో ప్రాణం, నేనేమైనా పర్వాలేదు మా అబ్బాయి నాకు అన్నాడు. ఒక అబ్బాయి చిన్నప్పుడు పుట్టగానే అమ్మ అమ్మ అన్నాడు. మొదట అమ్మ చుట్టే తిరిగేవాడు, అమ్మ కొంగు పట్టుకొని తిరుగుతాడు, మా అమ్మ మా అమ్మ అనేవాడు. కొంచెం వయసు రాగానే బొమ్మ 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 అని బొమ్మల వెంట తిరగడం మొదలుపెట్టాడు. బొమ్మలు పెట్టుకుని ఆడుకుంటుంటాడు, అమ్మ అక్కర్లేదు వాడికి, బొమ్మలే కావాలి. ఇంకొంచెం పెద్దవాడైన తర్వాత ఈ బొమ్మలు ఎందుకమ్మా, నాకు అసలైన బొమ్మ కావాలన్నాడు. అమ్మాయిని చూసుకున్నాడు, లేకపోతే అమ్మాయి అబ్బాయిని చూసుకుంటాడు. ఆ బొమ్మ మూడు పట్ట మొదలుపెట్టాడు. ఆ బొమ్మ బాగుందని చెప్పి వాళ్ళ అమ్మ సరే చూడా పెళ్లి చేసుకుంటే చేసుకో అంది. సరే వివాహమైంది ఆ బొమ్మతో. ఆ బొమ్మతో అంటే అందాల గుమ్మ అమ్మాయితో పెళ్ళయింది. పెళ్ళయిన తర్వాత అమ్మ లేదు, బోయి ఆటలతో చేసుకునే ఆటలాడే బొమ్మ లేదు, ఏమీ లేవు, ఆ భార్యే సర్వస్వం. కొంతకాలానికి అబ్బాయి పుట్టాడు. అబ్బాయి పుట్టిన తర్వాత అబ్బాయితోనే ఉంటాడు, భార్యను కూడా పట్టించుకోవడంలా. నా కొడుకు నా అబ్బాయి మా అబ్బాయి మా అబ్బాయి అని చెప్పి ఒకటే ప్రేమ, అబ్బాయి కోసం అన్నీ కొని అవి ఇవి చేసి వాడికి ఇంకా బంగారపు స్పూన్లతోనే అన్నీ బంగారపు గ్లాసులు అంతా సర్వెంట్లు వాడికి ఏది కావాలంటే అది ఇచ్చి చేసి వాడికి పెద్ద సుఖంగా ఉండటం కోసం పెద్ద ఇల్లు కట్టాడు, హాయిగా ఉంటున్నాడు. ఒకరోజు వచ్చి ఎవరో చెప్పారు మీ ఇంటికి నిప్పు అంటుకుందండి అన్నారు. ఫైర్ యాక్సిడెంట్ అనగానే ఆఫీసు నుంచి పరిగెత్తుకుంటూ వచ్చాడు. పరిగెత్తుకుంటూ వచ్చి ఓ అబ్బాయి ఇంట్లో ఉన్నాడు, పసిపిల్లవాడు ఇంట్లో ఆడుకుంటున్నాడు. అయ్యయ్యో మా అబ్బాయి ఇంట్లో ఉన్నాడు, మీరు ఎవరన్నా వెళ్ళి రక్షించండి, మీకు ఎంత కావాలంత ఇస్తాను, నా ఆస్తి అంతా ఇస్తాను అన్నాడు. నీ ఆస్తి అంతా వాళ్ళకెందుకు కూడా, నువ్వు పోవచ్చుగా లోపలికి, మీ అబ్బాయి నీకు ప్రాణం కదా, లోపలికి వెళ్ళొచ్చు కదా. అమ్మో పుత్రాత్ తదేతత్ ప్రియ, పుత్రుడి కంటే కూడా తనకు తన్ను తన మీద ప్రేమ ఎక్కువ. మనిషి తనను ప్రేమించుకుంటాడు, పుత్రుడి కోసం నేను లోపలికి పోతే నా ప్రాణం పోతుందేమో అని చెప్పి, నా ఒళ్ళు కాలిపోతుందేమో అని చెప్పి తాను పోకుండా లోపలికి ఎవరినన్నా పంపించాలన్నాడు. ఇప్పుడు ఏమైపోయిందండి పుత్రుడి ప్రేమ చెప్పండి. అంటే పుత్రుడు తనకు అనువుగా ఉన్నంతసేపే ఆనందం, తనకు శరీరానికి ఆనందం ఇస్తున్నంతసేపే. తనకు అపాయం జరుగుతున్నదంటే పుత్రుడైనా సరే త్యాగం చేసేస్తాడు. చూడండి ఇప్పుడు ఆ పుత్రుడి మీద నిజమైన ప్రేమ ఉందా, తన మీద తనకు ప్రేమ ఉందా? తన మీద తనకు ప్రేమ ఉంది. ఇది చేతన వస్తువులకు ఉదాహరణ. తర్వాత మనకు, నాకు ఇది ఇష్టం అది ఇష్టం, నా కారు ఫ్యాన్ ఇవన్నీ డబ్బులు విత్తం, విత్తాత్ ప్రేయ అన్నాడు. ధనం కంటే నిన్ను నీవే ప్రేమిస్తావు, అందుకే కదా ధనం ఇస్తానాడు అన్న అందరికీ, మీకు ధనమైనా ఇచ్చేస్తాను నా పిల్లవాడిని రక్షించని అన్నాడు. చూడండి, ధనం కూడా తనకి కాదు, అదే ధనం ఇల్లు, ధనం అంటే విత్తం అంటే ఇల్లు, ఆస్తులు ఉన్నాయనుకోండి, అవి కొంచెం సమస్య ఇస్తున్నాయంటే దాన్ని వదులుకోవడానికి సిద్ధంగా అయినా ఉంటాడు. వద్దండి బాబు, నాకు నా మనసుకి ప్రశాంతత లేని ఆ విత్తం ధనం ఎందుకు, అర్థం అనర్థం భావయ నిత్యం నాస్తిత తస్సుక లేసే సత్యం, ఈ పిల్లల వల్ల సమస్యలండి నాకు వద్దు ఈ ధనం అంటాడు. ఎందుకంటే ఉన్నంతసేపు కూడా పిల్లలు అబ్బాయిలు అమ్మాయిలు సమస్యలు ఇస్తూనే ఉంటారు ఆ ధనం కోసం. అందుకే చెప్పారు విత్తాత్ ప్రేయ, ధనం కంటే తనను తాను ముందు ప్రేమించుకుంటాడు మనిషి. ఆ ధనం కనుక ఆనందం ఇచ్చేంతవరకు, ఇల్లైనా కారైనా కూడా అవి ఆనందం ఇవ్వనప్పుడు వాటిని వదిలించుకోవడానికి ప్రయత్నం చేస్తాడు మనిషి. శరీరాన్ని కూడా అంతే, ఇంకా చెప్పలేదు, అవన్నీ కూడా మనం చేర్చుకోవాలి. ఈ శరీరం ఆరోగ్యంగా ఉన్నంతసేపే కదండి నాకు ఇష్టం, చాలా ఇష్టం. అదే ఏదైనా కొంచెం సమస్య ఇచ్చిందనుకోండి ప్రాబ్లం ఇచ్చిందంటే చి పాడు శరీరం అంటాం. అది ఏదైనా ప్రాబ్లం కలిగిస్తే దాని మీద మనకు ద్వేషం వస్తుంది, అంతా ఇంత కాదు. అది అనువుగా ఉన్నంతసేపే, మనకు అనుకూలంగా ఉన్నంతసేపే. అనుకూలంగా లేకపోతే ఏం చేస్తాం, డిస్పోజ్ చేసేస్తాం. భార్యనైనా సరే భర్తనైనా సరే అంతే కదా. స్వామీజీ చెప్తున్నారు జోక్గా, డేటింగ్ డేటింగ్ అని చెప్పి ముందు కంపాటబిలిటీ తెలుసుకోవాలని చెప్పి అబ్బాయి అమ్మాయి కూర్చొని మాట్లాడుకుంటూనే ఉంటారు. వారాలు నెలలు సంవత్సరాలు మాట్లాడుకొని మాట్లాడుకొని చివరికి పెళ్లి చేసుకుంటారు. ఎంతసేపు ఎన్ని సంవత్సరాలు డేటింగ్ చేశారంటే 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు. ముందు ఇద్దరు తెలుసుకోవాలా లేదా, ఒకరికొకరు అభిరుచులు ఒకరు తెలుసుకోవాలా లేదా. అందుకని మేము తెలుసుకోవాలి, మాట్లాడుకోవాలి. మీటింగ్ పాయింట్స్ అన్నమాట, హోటల్స్లో మీటింగ్ పాయింట్స్. అక్కడ కలిసి మేము ఇద్దరం మాట్లాడుకున్న తర్వాత, నీకు ఐస్ క్రీమ్ ఇష్టమా, నాకు ఐస్ క్రీమ్ ఇష్టం. నీకు ఆ సినిమా యాక్టర్ అంటే ఇష్టమా, నాకు ఆ సినిమా యాక్టర్ అంటే ఇష్టం. అప్పుడు ఇద్దరికి ఒకళ్ళు రుచులు తెలుసుకొని తర్వాత 6 ఏళ్ల తర్వాత పెళ్లి చేసుకున్నారు. చేసుకుంటే 6 నెలలు కూడా లేరు. ఎందుకంటే అన్నీ అభిరుచులు ఉన్నాయి కానీ ఒకటి మాత్రం ఏమిటి అంటే, ఆయన క్రికెట్ మ్యాచ్ చూస్తారండి ఎప్పుడు, నాకు క్రికెట్ మ్యాచ్ అంటే ఇష్టం లేదు. అది అప్పుడు అడగడం మర్చిపోయినా, ఇప్పుడు అడుగుతుంటే పొద్దుగులు క్రికెట్ మ్యాచ్ చూస్తారన్నాడు. అయితే ఏమిటన్నాడు, అందుకని డైవర్స్ అన్నాడు. ఒక ఆవిడ భర్త గురక పెడుతున్నాడని చెప్పి డైవర్స్ ఇచ్చింది, భర్త మీసాలు పెంచుకున్నాడని చెప్పి ఇంకొక ఆవిడ డైవర్స్ ఇచ్చింది, భర్త గడ్డం పెంచుకున్నాడని చెప్పి ఇంకొక ఆవిడ డైవర్స్ ఇచ్చింది. అఫ్కోర్స్ భార్యల్ని కూడా అట్లా ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. మనకు అనుకూలంగా లేరు అంటే మార్చేసడమే. అది అట్లా ఉన్నది ఇప్పుడు. అంటే ఏమిటి, నా సుఖం ఉన్నంతసేపే ఏదైనా కూడా నాకు సుఖాన్ని ఇవ్వలేదు. ఎవరైనా ఏదైనా అంటే కొంచెం దూరంగా వైదొలగి అంటి అంటనట్లుగా ఉంటాను. నాకు ఏదన్నా సహాయం చేస్తున్నారు, పని చేసి పెడుతున్నారంటే ఆహా ఓహో యు ఆర్ ఐ లవ్ యూ. పూజ స్వామీజీ అంటుంటారు, ఫస్ట్ ఐ లవ్ యూ అంటాడు, తర్వాత ఐ అలవ్ యూ అంటాడు. నిన్ను అలవ్ చేస్తున్నాను, యూ క్యాన్ గో అని అర్థం. తర్వాత ఇంకా స్టైల్ ఏంటంటే, ఇప్పుడు మోడర్న్ స్టైల్, ఎందుకు ఫ్రెండ్స్గా ఉండడం ఏమిటో ఉంటారట ఫ్రెండ్స్గా. సరే ఉండండి, ఐ లవ్ యూ నుంచి ఐ అలవ్ యూ అన్నారు. ఎందుకయ్యా ఇట్లా చేశావంటే, ఒంటరిగా ఉంటే బాగాలేదండి అందుకని పెళ్లి చేసుకున్నా అన్నాడు. అహం నుంచి ఆవాం మన ఇద్దరం, నేను నుంచి పెళ్లి చేసుకోగానే మన ఇద్దరం అయినాం. అహం ఆవాం, స్వామీజీ ఇదే పదం వాడతారు పూజ్య స్వామీజీ. వీడు అహం అంటే ఒకడు ఉన్నాడు, పెళ్లి చేసుకోగానే ఆవాం ఇద్దరైనారు. తర్వాత కుట్టి పిల్లలు అబ్బాయి అమ్మాయి పుట్టంగానే ఆవాం వయం మనం, నేను మన ఇద్దరం మనం. ఇట్లా పెరిగిందనమాట సంసారం. పెరిగినా కూడా అక్కడ ఎవరైనా మనకు అనుకూలంగా లేకపోతే వాళ్ళందరినీ కూడా వదలడాలి. అందుకే చూడండి, అన్నయ్యలు ఏమిటి, చెల్లెళ్ళు ఏమిటి, భార్య ఏమిటి, భర్త ఏమిటి, మొదట్లో ప్రేమగా ఉంటారు బాహని. కొంతకాలం అయిపోయిన తర్వాత ఆ ప్రేమలు అవన్నీ కూడా దూరం అయిపోతాయి, తగ్గిపోతూ ఉంటాయి. చూసారా, మనం అనుకుంటాం తెలియక పిచ్చివాళ్ళం, ఈ మంత్రం తెలియక ఎందుకు తగ్గిపోతున్నది, అసలు నేనంటే వీళ్ళు ఎందుకు పెరుగు, వాళ్ళకి తగ్గుతుంది అంటావేంది, నీకు తగ్గిందా లేదా ఫస్ట్ చెప్పు. అసలు తగ్గడం ఏమిటి, ఉంటే కదా తగ్గడానికి. ఇట్లా అనలైజ్ చెయ్యం మనం. ఎందుకంటే సత్యాన్ని ఎదుర్కోవడం మనస్సుకి బుద్ధికి చాలా కష్టం. మనం ఏదో ప్రేమించినట్లు బాగా అందరినీ, మనం ఏదో అందరికీ పెద్ద చాలా ఉదార భావంతో ఉన్నట్టు అంత పొయ్యి, వాళ్ళకి ప్రేమ లేదండి. మా అన్నయ్యకి మా అక్కయ్యకి మా అందరికి ప్రేమ తగ్గిపోయినాయండి వాళ్ళకి. ఏదో నీకు పెద్ద ఉన్నట్లు కప్పిపుచ్చుకోవడానికి ఏం చేస్తామంటే, వాళ్ళకి ప్రేమ లేవు, వాళ్ళకి తగ్గిపోయినాయి, వాళ్ళు మాట్లాడటం లేదు, ఇలా వాళ్ళ మీద నింద వేస్తాం. కానీ అసలు ఎవరికి వాళ్ళు ఎవరిని వాళ్ళు ప్రేమించుకుంటారంతే. భార్య అయినా భర్త అయినా కొడుకైనా కూతురైనా, కొడుకు కోడలు వచ్చేవరకే కొడుకు భయం. ఓ బా ఏమండి మా అబ్బాయి బంగారం అండి అంటారు. ప్రతి తల్లికి కొడుకు బంగారమే కోడలు వచ్చే వరకు. కోడలు వచ్చిన తర్వాత పాడైపోయినాడండి. ఎట్లా పాడైపోయినాడు, అమ్మాయి వల్ల పాడైపోయినాడు. అప్పుడు కొడుకు మీద కూడా ప్రేమ తగ్గిపోతుంది. నిజమైన ప్రేమ అనేది ఏ కండిషన్స్ మీద ఆధారపడి ఉండదు. కానీ సామాన్య మానవుల ప్రేమలన్నీ కూడా ఆ కండిషన్స్ మీద ఆధారపడింది. ఏదైనా సరే మొదట్లో క్రొత్తగా ఉన్నప్పుడు బాగా ప్రేమగా అనిపిస్తుంది, అట్లా కొంతకాలం అయిన తర్వాత అట్లాగే సద్దు మణిగుతుంది. ఎక్కడైనా చూడండి, ఏ రిలేషన్ అయినా అంతే, ప్రపంచం తీరు అది ఎందుకు అని అడగకూడదు. ఉపనిషత్తు మంత్రం బాగా జీర్ణం చేసుకోండి. ప్రేయో అన్యస్మాత్ సర్వస్మాత్ అంతరతరం. ఈ ఆత్మ అనేటువంటిది పుత్రుడి కంటే ధనానికంటే కూడా ప్రియమైనటువంటిది, అన్నిటికంటే కూడా సర్వస్మాత్ అన్యస్మాత్, వేరే అన్నిటికంటే కూడా ఈ ఆత్మ అనేది ప్రియమైనది. ఏ ఆత్మ? అంతరతరం, ఏదైతే నీ లోపల నేను నేను అని ఉనికిగా ఆత్మస్వరూపంగా ఉన్నదో. అందుకని ఐ లవ్ మై సెల్ఫ్ అన్నారు. అది చెప్పడానికి బాగుండదు కదా పైకి. అందుకని ఏం చెప్తా అంటే, మనకు ఫేవరబుల్గా ఉన్నంతసేపు ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. వేదాంతం చదువుకున్న వాళ్ళకి అసలు విషయం తెలుస్తుంది. అర్థమైందా? ఇది పరమసత్యం, ఇందులో దోషమేం లేదు. శాస్త్రం చెప్పేదాన్ని మనం అర్థం చేసుకోవాలంతే. ప్రేయ, దేనికంటే ప్రేయ, ఈ ఆత్మ చాలా ప్రియమైనటువంటిది. ప్రేయ అంటే ప్రియమైనటువంటిది. దేనికంటే? అన్యస్మాత్ సర్వస్మాత్, అన్నిటికంటే. ఇందాక విత్తాత్ పుత్రాత్ అని చెప్పాడు, ఇంకా ఎన్ని చెప్తామండి? అందుకని అన్నీ చెప్పడం కష్టం అని చెప్పి అన్యస్మాత్, ఇతరమైన అన్నిటికంటే, సర్వస్మాత్ అన్నిటికంటే ఆత్మ ప్రియమైనది. ప్రియ, ప్రియతర, ప్రియతమ అన్నారు. ఇష్టం, చాలా ఇష్టం, చాలా ఇష్టం. చూడండి ఏమిటో చెప్పాలి, యాక్షన్. నాకు భలే ఇష్టమండి, నాకు చాలా ఇష్టమండి, నాకు చాలా చాలా ఇష్టమండి అన్నారు. ఆ చాలా చాలా ఇష్టం ఏమిటో తెలుసా? ఆత్మ, నన్ను నేను ప్రేమిస్తాను. నన్ను నేను ప్రేమించినంతగా మరెవరిని ప్రేమించను. ఎవరినైనా ప్రేమించాను అంటే ఆ ప్రేమిస్తున్న వ్యక్తులు నాకు ఏదో ఫేవరబుల్గా ఉంటేనే నన్ను నేను వాళ్ళని ప్రేమిస్తున్నట్లుగా. ఇది యాక్షన్. ఇది చెప్పుకోవడానికి బాధ బయట. అట్లా చెప్తామండి స్వామిని, నువ్వు చెప్పినా చెప్పకపోయినా అది విషయం. సర్వస్మాత్ అన్యస్మాత్ అంతరతరం, లోపల దగ్గరగా ఉన్నది ఇది ఆత్మ. యదయం ఆత్మ, యత్ అయం ఆత్మ, ఈ ఆత్మ నేను 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 అనేటటువంటిదే. సహ యహ అన్యః అన్యం ఆత్మనః ప్రియం బ్రువాణం. ఇప్పుడు ఆత్మప్రియవాది, అనాత్మప్రియవాది ఇద్దరున్నారండి. అనాత్మప్రియవాది ఏం చెప్తున్నాడంటే, నాకు అదంటే ప్రియం, ఇదంటే ప్రియం, చాలా ఇష్టం, నేను ఇష్టపడతాను. ఒకవేళ చెప్తున్నాడు అనుకోండి, మా అబ్బాయి అంటే ఇష్టం. అబ్బాయి శరీరం అనాత్మ, నేను మా అబ్బాయి అంటే ఇష్టపడుతున్నాను, నాకు ప్రియం అన్నాడు అనుకోండి, అనాత్మ ఇష్టపడుతున్నాను అని అర్థం. అనాత్మ ప్రియవాది ఈ వ్యక్తి. నా ఇల్లు అంటే నాకు చాలా ఇష్టం అండి, అనాత్మ ప్రియవాది. నా భార్య అంటే నాకు చాలా ఇష్టం అండి. శరీరం చూసి ఆ శరీరాన్ని, తన భార్యని ఇష్టపడుతున్నాను, ప్రియం అంటున్నాడు, అనాత్మ ప్రియవాది. భార్య ప్రియవాది, అనాత్మ ప్రియవాది. భర్త ప్రియవాది, అనాత్మ ప్రియవాది. ఇల్లు ప్రియవాది, అనాత్మ ప్రియవాది. కారు ప్రియవాది, అనాత్మ ప్రియవాది. ఆత్మ తప్ప ఏది నాకు ప్రియమని చెప్పినా కూడా అన్ని అనాత్మ ప్రియవాదే. ఇక్కడ ఆత్మ ప్రియవాది ఒక ఆయన ఉన్నాడు, ఇంకొక ఆయన. ఆయన ఆత్మే ప్రియం నాకు, నేనే ఆత్మని, ఆత్మనైన నేను నన్ను నేను ప్రేమిస్తాను, ఆత్మప్రియవాది. ఈ ఆత్మప్రియవాది అనాత్మప్రియవాదిని చూసి చెప్తున్నాడు, నువ్వు అది ప్రియం ఇది ప్రియం అంటున్నావే, ఆ ప్రియం అనేవన్నీ కూడా ఒకరోజుకు నశిస్తాయి అని చెప్తున్నాడు ఆత్మప్రియవాది జ్ఞాని. చెప్తున్నాడు, నువ్వు ఏదైతే ఇష్టపడుతున్నానని అంటున్నావో, ఏదైతే చాలా ప్రియం ప్రియం అంటున్నావో, నువ్వు ఆ ప్రియం అంటున్నవన్నీ కూడా నిజంగా నీకు సుఖం ఇస్తున్నాయా? వాటిట్లో కూడా దుఃఖం దాగి ఉన్నది. నీ పుత్రుడైనా పుత్రి అయినా, ఇల్లైనా గృహమైనా ఆస్తి అయినా, ఎంత ధనమైనా సరే అందులో దుఃఖం దాగి ఉన్నది. ఆ సుఖాన్ని ఇస్తున్నవి, ప్రియాన్ని ఇస్తున్నవి అనుకున్నవి ఒకరోజు నశించేవే, రోస్యతి ఇతి, అవి నశించేవే అని ఆత్మప్రియవాది చెప్తున్నాడు. కానీ నేను ఆత్మని ప్రేమిస్తున్నాను, నా ఆత్మస్వరూపాన్ని నేను ప్రేమిస్తున్నాను, ఇది నశించదు, ఇది ఎప్పటికీ నశించదు. ఆ అనాత్మ ప్రియవాది అయిన వ్యక్తి ఏదైతే ప్రేమిస్తున్నాడో అనాత్మ వస్తువులని, అవన్నీ నశించేవే. కనుక నువ్వు నష్టపోతావు. చూడండి మంత్రం, యహ అన్యం ఆత్మనః, ఆత్మ కంటే వేరైనది ప్రియం బ్రువాణం, ప్రియం ప్రియం అని అయితే అంటాడో బ్రూయాత్, ఆత్మప్రియవాది చెప్తున్నాడు అతనికి ఏమని, ప్రియం రోస్యతి ఇతి, నువ్వు ప్రియం అనుకున్నవన్నీ కూడా నశించేవి. మనకి ఇష్టమైనవి దూరమైనవైనా కష్టాన్ని ఇస్తాయి మనకు, మనకి ఇష్టంగానివి కొన్ని దగ్గరికి వచ్చి మనకు కష్టాన్ని ఇస్తాయి. మనకు వద్దు అంటే వస్తాయి దగ్గరికి, అవి వద్దురా అంటే వస్తాయి. మనకి ఇష్టమైనవేమో కొన్ని దూరంగా వెళ్ళిపోతాయి, దుఃఖాన్ని ఇస్తున్నాయా లేదా. కనుక నీకు ఎప్పుడూ అవి దుఃఖాన్నే ఇస్తాయి, భార్య పిల్లలు ధనము కూతురు కొడుకు కోడలు అన్నీ కూడా దుఃఖాన్ని, ఇంక్లూడింగ్ యువర్ బాడీ. నా శరీరాన్ని నేను చాలా బాగా ప్రేమిస్తానండి అన్నాడు. ప్రేమించావా, అనాత్మ దుఃఖాన్ని ఇస్తుంది, ఇస్తున్నదండి చెప్పాను కదా ముందే. కానీ ఆత్మ ప్రియవాదికి ఆత్మ నశించదు ఎప్పుడు, తాను ఆత్మస్వరూపమే ఉన్నాడు కనుక ఎప్పుడూ ఆనందంగానే ఉంటాడు. అందుకని ప్రియం రోస్యతి ఇది, ఎవరైతే ఆత్మ ప్రియవాది అయి ఉంటాడో ఈశ్వరః, అతడే ఈశ్వరః, అంటే అన్నీ జయించినవాడు అతడు. ఈశ్వరః భవతి అంటే విన్నర్ ఆఫ్ దట్, దిస్ డైలాగ్ అన్నమాట, ఇన్నర్ డైలాగ్, అతనే ఈశ్వరుడు, నేనే ఆత్మస్వరూపాన్ని. అందుకనే చూడండి ఈ ఆత్మని తెలుసుకునే వరకు ముందు ఆ ఆత్మకి ఒక రూపాన్ని ఇస్తాం, భగవంతుడు అనే రూపాన్ని, గాడ్ రూపాన్ని, ఇన్ఫినిట్ సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అనే ఇన్ఫినిట్ చైతన్యానికి మనకు కంటికి కనపడదు కనుక దానికి రూపాన్ని ఇస్తుంది శాస్త్రం, సింబల్ గాడ్ ఫామ్ ఇస్తాం, ఫైనైట్ ఫామ్ ఇస్తాం, పరిచ్ఛిన్నమైన ఫామ్నే ఇస్తాం. ఇచ్చి ఆ ఫాముతో మనం ఈ లోకంలో ఉన్నటువంటి నమ్మకండి, ఆయన్ని పట్టుకోండి, ఆ రూపాన్ని పట్టుకోండి, ఆ పట్టుకొని ఆ పరిమితికి కలిగినటువంటి దేవుడే మళ్ళీ సర్వస్వం అనుకోకూడదు. ఇన్ఫినిట్ ఫామ్కి ఫైనైట్ రూపాన్ని ఇచ్చాం. అందుకే నా శివరాత్రి టాక్ వినండి, ది సింబల్ ఆఫ్ వర్షిప్ అనమాట. ఈ రూపాన్ని ఇచ్చాం, మళ్ళీ ఈ రూపాన్ని పట్టుకున్నామంటే మళ్ళీ నీకు ప్రాబ్లం, ఎందుకంటే ఫైనైట్ ఫామ్, పరిమితి కలిగినటువంటి ఫామ్. ఈ పరిమితి కలిగినటువంటి రూపం కలిగినటువంటి ప్రతీకం ప్రతిమాలను పట్టుకొని దేవుణ్ణి, అందుకని ప్రపంచం వరల్డ్ టు గాడ్, గాడ్ టు సెల్ఫ్ అట్లా రావాలి. లేకపోతే ఈ యొక్క ఫైనైట్ ఫామ్ కూడా నీకు ఆబ్స్టికల్ అవుతుంది. ఆ దేవుడి నుంచి ప్రపంచం మీద ఆధారపడటం నుంచి దేవుడి మీద ఆధారపడటం నేర్చుకో. దేవుడి మీద ఆధారపడుతూ పడుతూ పడుతూ ఉంటే నువ్వు ఒక రోజుకి నీ ఆత్మ మీద ఆధారపడే స్థితికి వస్తావు. నీ ఆత్మ మీద ఆధారపడినప్పుడు నువ్వు స్వతంత్రుడివేనిగా తెలుసుకుంటావు. అంతవరకు నీకు దిగులు చింత తప్పదు తప్పదు తప్పదు. ఇదేమన్నా కోర్టు అండి మీరు అట్లా చెబుతారు? అవునండి, శాస్త్రం కోర్టు, పరమసత్యం. అందుకని ఏం చెప్తున్నారు, తథైవ స్యాత్ ఆత్మానమేవ ప్రియముపాసీత, ఆత్మే ప్రియమైనటువంటిది అని నువ్వు చింతన చెయ్యి, నిధిధ్యాసనం చెయ్యినారు. మిగతా తర్వాత చూస్తాం. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్చతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతిః. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.